മീഡിയ ദി വോയിസ് ഓഫ് ഇന്ത്യ ഇതി ഭാരതീയ സ്വരം. ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జూలై 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ఎప్పటిలాగానే భారతీయత మన బాధ్యత కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ షో స్టార్ట్ చేస్తున్నాను. గత 7 నెలలుగా జరిగిన షోస్ గురించి పోయిన వారం ఒక ప్రత్యేకమైన షో చేశాను. హలో మోహన్ గారు, నమస్తే అండి.
నమస్తే.
ఒక 2 నిమిషాలు మనం పాత ఎపిసోడ్ గురించి చెప్పిన తర్వాత మనం ఈ ఎపిసోడ్ లోకి వద్దాం. మోహన్ గారు మీరు లైన్ లోనే ఉండండి.
ఓకే ఓకే, ధన్యవాదాలు.
శ్రోతలందరికీ మరొక ముఖ్య గమనిక ఏంటంటే, పోయిన వారం భారతీయత మన బాధ్యతలో ఇప్పటిదాకా సుమారు ఒక 7 నెలల జర్నీ సాగింది. ఈ 7 నెలల కాలంలో సుమారు మనం 28 ఎపిసోడ్స్ చేశాము. ఈ 28 ఎపిసోడ్స్ లో చాలా వరకు ఒక 11 ఎపిసోడ్ల వరకు నా ఓన్ అనాలిసిస్ చేసి గ్రౌండ్ రిపోర్ట్ చేయటం చాలా షోస్ చేశాము. అలాగే కొంతమంది కొన్ని ఎన్జిఓస్ ని, అలాగే కొంతమంది ప్రముఖమైన వ్యక్తుల్ని, అలాగే గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండే అంశాలను ఎన్నిటినో భారతీయ దృష్టికోణంలోంచి మనం పరిచయం చేసే ప్రయత్నం చేశాము. సో వాటన్నిటి గురించి సమరీ లాస్ట్ షో చేశామండి. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు mindmedia.com mindmedia.com చూసి దాంట్లో భారతీయత మన బాధ్యత కేటగిరీ ఉంది, ఆ కేటగిరీలోకి లాగిన్ అయ్యి మీరు షో వినొచ్చు. అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఇక్కడ టెలికాస్ట్ అయిన ప్రోగ్రామ్స్ అన్ని లైవ్ చూడలేని పరిస్థితి, లైవ్ వినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే కనుక మీరు యూట్యూబ్ లో కూడా ఈ భారతీయత మన బాధ్యత, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ వాళ్ళు పాడ్కాస్ట్లు చేసి పెడతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న శ్రోతలు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇది భారతీయ దృష్టికోణంలోంచి సాగే ఒక లైవ్ రేడియో ఛానల్ కాబట్టి 10 మందికి మన భారతదేశం గురించి, మన ధర్మం గురించి ఎక్కువ తెలిస్తే రేపున్న మన భావితరాలకి మనం ఎంతో కొంత మన బాధ్యతగా మనం అందించిన వాళ్ళం అవుతాం అని సహృదయంగా తెలియజేస్తూ, ఈ వారం ఒక విభిన్నమైన అంశంతో ఒక విభిన్నమైన దృష్టికోణాన్ని మీ ముందు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మన భారతీయ సనాతన ఋషి వాంగ్మయ ధర్మంలో ఎన్నో వివిధమైన అంశాలు మన మానవాళికి సనాతన ధర్మం ఇచ్చింది. అది చాలా మందికి తెలుసు. సహజంగా చాలా హై లెవెల్లో చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ప్రాచుర్యమైనటువంటి యోగా దగ్గర నుంచి చూస్తే కనుక ఎన్నో, అంటే జ్యోతిష్యం దగ్గర నుంచి, వాస్తు శాస్త్రం దగ్గర నుంచి, అలాగే అంటే ద వే ఆఫ్ లైఫ్, అంటే మనం ధర్మంగా ఎలా ఉండాలి, అంటే కేవలం స్పిరిచువాలిటీ ఒక్కటే కాకుండా ధర్మంగా మనం ఎలా బ్రతకాలి, సమాజం కోసం ఎలా బ్రతకాలి, ఇట్లాంటి అంశాలే కాకుండా అంటే ఒక కంప్లీట్ జీవన విధానాన్ని ఇచ్చినటువంటి మన ధర్మం గురించి ఎన్నో ఇచ్చింది మన మానవాళికి. సో దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా సుపరిచితమైనటువంటి అంశం ఈ వారం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వారం మన టాపిక్ వచ్చేసి సనాతన ధర్మం మనకిచ్చిన జ్యోతిష్యం. ఈ టాపిక్ ని ఎంచుకోవడం జరిగింది. ఈ టాపిక్ ని ఎంచుకోవటానికి మన భారతీయత మన బాధ్యతలో ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడటానికి నాతో పాటు మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారి గురించి 2 మాటలు చెప్పి మోహన్ గారిని ఈ షోలో ఇంట్రడ్యూస్ చేద్దాము. మోహన్ గారు ఎంఏ పిహెచ్డి చేశారు. సో పూర్తి పేరు మోహన్ కృష్ణ భార్గవ గారు. అలాగే ప్రముఖ సామాజికవేత్త, అలాగే జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి, పురోహిత సార్వభౌమ, ఇలా ఎన్నో బిరుదులు తో పాటు డాక్టరేట్, జ్యోతిష్యంలో డాక్టరేట్ తీసుకున్నటువంటి ఒక విశిష్టమైన ప్రముఖమైన వ్యక్తిని ఈరోజు షోలో పరిచయం చేసుకోవటం నాకు ఆనందంగా ఉంది. మోహన్ గారు, వెల్కమ్ టు ది షో అండి. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి మీకు స్వాగతం.
నమస్కారం వెంకట గారు, చాలా ధన్యవాదాలు. మన ధర్మం కోసం మీరు చేస్తున్న కృషికి నా నమస్కారాలండి.
ధన్యవాదాలండి. ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, మనం ఒక్కళ్ళమే ధర్మం కోసం ఏదో పనిచేసేస్తున్నాం అని అనుకోకుండా మనకేదో చాలా విషయాలు తెలుసని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది ధర్మం కోసం పనిచేస్తున్నారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, చిన్న చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా పరిచయం చేసి 10 మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మోహన్ గారు మోహన్ గారు మిమ్మల్ని మీరు మా ఆడియన్స్ కోసం పరిచయం చేసుకోండి ఒక్కసారి, చేసుకున్న తర్వాత మనం మెల్లగా షోలోకి ఎంటర్ అవుదాం. ఈరోజు టాపిక్ గురించి పూర్తిగా ఒక గంట సేపు దీని గురించి విశ్లేషణాత్మకంగా చర్చించే ప్రయత్నం చేద్దాం.
ఓకే, తప్పకుండా అండి. నా పేరు డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవ, మాది తెలంగాణలోని జనగామ జిల్లా. నేను ఇక్కడ అర్చకునండి, ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉంటా. దాంతోపాటు నేను గత 10 సంవత్సరాలుగా జ్యోతిషాస్త్రంలో పరిశోధన కూడా చేస్తూ ఉన్నా. సర్టిఫికేట్ ఇన్ ఆస్ట్రాలజీ, డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ, జ్యోతిష ప్రావీణ, జ్యోతిష శిరోమణి, జ్యోతిష విశారద, చివరగా జ్యోతిష మహర్షి, డాక్టరేట్ ఇన్ ఆస్ట్రాలజీ, ఇలా జ్యోతిషంలో అనేక కోర్సులు కూడా చేశాను పలు యూనివర్సిటీస్ లో. అలాగే అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటా. అలాగే ప్రజల్లో కూడా మమేకమై అనేక కార్యక్రమాల్లో, అనేక ప్రవచనాలతో ప్రజల్లో కూడా మమేకం అవుతూ ఉంటా అండి.
ఇది కొంచెం రేర్ కాంబినేషన్ మోహన్ గారు. ఇది మీరు జ్యోతిష్యంలో డాక్టరేట్ తీసుకోవడంతో పాటు పౌరోహిత్యం, అలాగే సామాజిక సేవ చేయటం, ఇది ఐ థింక్ ఇది కొంచెం చాలా రేర్ కాంబినేషన్ అని
అనుకుంటున్నాను. వాస్తవమే, దేవాలయంలో అర్చకత్వం చేసే వారికి బయట వెళ్ళడానికి అవకాశం దొరకదు. సేవా కార్యక్రమం చేయడానికైనా, ప్రజలకు సేవ చేయడానికైనా, దీనికైనా కూడా అవకాశం దొరకదు, సమయం కూడా దొరకదు. కానీ నాకు కొంత విసులుబాటు ఉంది కాబట్టి నేను ఈ రకంగా ప్రజల్లో వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది.
చాలా 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 బాగుంది. అంటే ఇలా ఇలా వేరియస్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న ఒక వ్యక్తిని పరిచయం చేయడం బహుశా మా షోలో ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. సో దీన్ని శ్రోతలు కూడా ఒకసారి గమనించగలరు. మోహన్ గారు, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ 100% మందికి తెలిసే ఉంటది. జ్యోతిష్యం అనేది మన హిందూ ధర్మంలో ఉన్న ఒక విశిష్టమైన శాస్త్రం, అంటే సైంటిఫిక్ శాస్త్రం, అంటే మనకి సైన్స్ అని అనుకుంటాం కదా. సో ఒక ఒక డిఫరెంట్, మనకు ఉన్న సైన్స్ లోకెల్లా ఒక డిఫరెంట్ ఆస్ట్రాలజీ అంటే ఒక డిఫరెంట్ సైన్స్ కింద మన వేదాల నుంచి వచ్చింది. సో అసలు మామూలుగా మీరు పిహెచ్డి చదివిన ఒక వ్యక్తిగా జ్యోతిష్యం అంటే ఏంటండి, అసలు అసలు జ్యోతిష్యం అనే పదం అసలు ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది మన వేదాల పురాణాల్లో?
దీని గురించి సూత్ర ప్రాతిపదికన చెప్పాలంటే, వేదానాం నేత్రం ఇత్యుక్తం జ్యోతిష్యం సర్వదర్శకం, వేద వేద్యం చాత్మరూపం, దర్శనం ఆత్మ దర్శనం. అంటే మనలోని ఆత్మను మనం దర్శించుకోవటం, మన లోని ఆత్మని పరమాత్మగా భావించి, ఆత్మని ఒక కాంతిగా, ఒక కిరణంగా మనం భావించినట్లయితే, మనలోని పరమాత్మను మనం ఏ విధంగా దర్శించాలని చెప్పడానికి ఒక మార్గాన్ని చూపించేదే జ్యోతిష్ శాస్త్రం అని చెప్పి మనం చెప్పొచ్చండి. అలాగే జ్యోతి అనగా వెలుగు, కాంతి, కిరణం అని అర్థాలు వస్తాయి.
అవును,
వెలుగు, కాంతి, కిరణం. అలాగే నేత్రాలు అని కూడా అర్థం అండి, అంటే మన కళ్ళు ఉన్నాయి కదండి, కళ్ళు అని కూడా అర్థం వస్తుంది. దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు కదా, ఆ సూక్తి ప్రకారం మనిషి కన్ను లేకపోతే ఏ విధంగా అంధకారంలో ఉంటాడో, అంధకారంలో బతుకుతాడో, అదే విధంగా జ్యోతిష శాస్త్రం లేకపోతే మనిషి జీవితం కూడా అంధకారంలోకి తోసివేయబడినట్లు అవుతుందండి. భూత భవిష్యత్ వర్తమానాలను, మనిషి జీవనాన్ని, జీవిత విధానాన్ని, గ్రహాలని, గ్రహగతులని, కాలమానాలని ఆధారంగా తెలుసుకోవడానికి భగవానుడు మహర్షులకు, మహర్షులు మానవాళికి అందించిన అద్వితీయ శాస్త్రమే జ్యోతిష శాస్త్రం అండి.
సూపర్ సూపర్ ఉందండి. యాక్చువల్ గా ఇది ఇది ఒక సపరేట్ దృష్టికోణం, నాకు ఎప్పుడు నేను ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అంటే ఒక జ్యోతి అంటే మనలో ఉన్న ఆత్మ ఒక జ్యోతి, పరమాత్మతో పాటు మనం దాన్ని అన్వయం చేసుకుంటే ఈ జ్యోతిష శాస్త్రం అనేది క్లియర్ గా, దాని పేరు కూడా చాలా చక్కగా సరిపోతుంది. సో దీనికంటే ముందల మోహన్ గారు, నాకు ఒక చిన్న సందేహం, మీ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడ చాలా మందికి కూడా బహుశా ఈ ఈ క్వశ్చన్ ఉంటుందని భావిస్తున్నాను. చాలా మంది ఒక ఉన్న అపోహ ఏంటంటే అండి, కేవలం బ్రాహ్మణులు మాత్రమే పౌరోహిత్యం చేయాలి, వేరే వాళ్ళు పౌరోహిత్యం చేయటానికి అనర్హులు, లేకపోతే మన శాస్త్రం ఒప్పుకోలేదు, అని ఒక ఒక రకమైన అపోహో లేకపోతే వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అని అనుకుంటారు. కానీ స్వతహాగా మీరు బ్రాహ్మణులు కాదు. సో అసలు మామూలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అంటే మన శ్రోతల కోసం అలాగే నాలాంటి వాళ్ళ కోసం కూడా చెప్తే ఇది కొంచెం డిఫరెంట్ వ్యూ పాయింట్ లో కూడా వస్తుంది.
మీరు అడిగిన క్వశ్చన్ నా పర్సనల్ గా సంబంధించిన విషయం అండి. ఏంటంటే మీరు ఒక మాట అన్నారు మీరు బ్రాహ్మణులు కాదు అని. అయితే నేను ఇంత జీవితం ఉంచట్లేదు. ఎందుకు అంటే మా వంశము భృగు వంశము. భృగువు నవబ్రహ్మణంలో మొదటివాడు, ఆయన తర్వాత ఎవరైనా కూడా అని చెప్పేసి నాకు ఒక భావన అండి. సో పద్మశాలీలు మార్కండేయుని వారసులు. మార్కండేయుడు సాక్షాత్ బ్రాహ్మణుడు, విష్ణు స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, శివస్వరూపుడు. ఆయన వంశీయులమైన మేము బ్రాహ్మణులు కాదు అంటే మేము ఏకీభవించము. ప్రస్తుత సమాజంలో
అయితే నన్ను క్షమించండి మోహన్ గారు ఆ మాట అన్నందుకు, బట్ సహజంగా నాకున్న నాలెడ్జ్ అడిగాను మీకు క్వశ్చన్, నన్ను మన్నించండి.
లేదండి, ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో కూడా పరిస్థితి అదే అండి. పద్మశాలీలు అనగానే వెనుకబడిన తరగతులు, అంటే ఆర్థికంగా వెనుకబడ్డారని చెప్పేసి మనం ఆలోచించట్లేదు, కానీ వీళ్ళు సాంప్రదాయ పరంగా వేరు వెనుకబడ్డారని చెప్పేసి నా మాత్రం బాధాకరంగా ఉంటుంది అండి.
ఓకే ఓకే నేను
ఆన్సర్ ఇస్తాను. మీరు అన్నారు ఏంటంటే బ్రాహ్మణులు మాత్రమే పౌరహిత్యం చేయాలి అని చెప్పేసి అన్నారు. అలా అని ఏ వేదంలో కూడా లేదండి, ఏ శాస్త్రంలో కూడా లేదండి. అది తరాలం బట్టి మారుతున్న కొద్దీ కాలక్రమంలో ఈ వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాలు మొదటి నుంచి ఉన్నా కూడా వర్ణాలు ఏ విధంగా ఉండేవి అంటే వారి జ్ఞానాన్ని బట్టి వారి వృత్తిని బట్టి ఏర్పడే వర్ణాలు అండి అవి. కాలక్రమంలో కులాలు ఏర్పడ్డాయి, కులాలు వాళ్ళ వృత్తి ప్రాతిపదికన ఏర్పడే కులాలండి. ఆ కులాల తర్వాత ఆ వ్యవస్థ అనేది కూడా ఇప్పుడు ఏర్పడ్డ సామాజిక వ్యవస్థ ఏర్పడ్డది. ఈ సామాజిక వ్యవస్థను మనం పూర్వ వర్ణ వ్యవస్థతో మనం ఏకీకృతం చేయలేము, వాటితోటి సరితూల్చలేము. అలాగే కృష్ణుడు కృష్ణ భగవానుడు కూడా మనకు భగవద్గీతలో చెప్పాడు, వర్ణాలు నేను సృష్టించినవి, అది వారి జ్ఞానాన్ని బట్టి సృష్టించబడ్డవే గాని ఆ జన్మత సృష్టించినవి కావు. జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే ద్విజ, ఏదో జ్ఞానేషు విప్రాణం బ్రహ్మ జ్ఞానం బ్రాహ్మణ అన్నారండి. అంటే జన్మత తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వారు కూడా శూద్రులేనండి. ఆ తర్వాత కాలక్రమంలో వారి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు వేద జ్ఞానం ఉంటే విప్రులు అని, బ్రహ్మ జ్ఞానం పొందగలిగితే బ్రాహ్మణులు అని పిలువబడతారండి.
మంచి మాట, మంచి మాట చెప్పారు. బాగా బాగా క్లియర్ గా అర్థమైంది చాలా మందికి నాతో సహా. థ్యాంక్ యూ మోహన్ గారు. సో మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాము. మీరు ఇందాక జ్యోతిష శాస్త్రం దాని ఇంట్రడక్షన్ చెప్పారు. అసలు జ్యోతిష శాస్త్రం భగవానుడు ఋషులకు తెలిపిన వేద పురాణాల్లో మనకు తెలియని రెఫరెన్సెస్ ఉన్నాయా అండి? అంటే జ్యోతిష్యం మీద ఏమన్నా సపరేట్ ఒక గ్రంథం లాంటిది ఏమన్నా ఉందా? మన మన జనరల్ గా జీవన శైలిలో చాలా మందికి మన భాగవతం, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటి గ్రంథాలు సహజంగా తెలుసు. అలాగే జ్యోతిష శాస్త్రం మీద కూడా ఏమన్నా గ్రంథాలు ఉన్నాయా? అసలు దీనికి బేసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది?
వేదాల నుంచి జ్యోతిష్యం పుట్టిందండి. ఇది ఐదవ వేదంగా మనం చెప్పవచ్చు, పంచమ వేదంగా మనం చెప్పుకోవచ్చు. జ్యోతిష్యంలో దీన్ని ఏ విధంగా చూస్తారంటే, చంద పాదౌరు వేదస్య హస్త కల్పోతు సర్వదే జ్యోతిషామయనం చక్షు ముఖం వ్యాకరణం స్ఫుతం శిక్షా గ్రానస్థు వేదస్థ నిరుక్తం శ్రోత్రముచ్యతే తస్మాత్ పుంగ మదీయేన బ్రహ్మలోకం మహీయతే. అంటే వేద పురుషుడికి చందస్సు పాదాలు, కల్పం చేతులు, నిరుక్తం చెవులు, నాసికం శిక్ష, వ్యాకరణ ముఖం అయినట్లయితే ప్రధాన అంగమైనటువంటి నేత్రాలు జ్యోతిష్యంగా చెప్పబడదండి. అంటే వేదాల నుండే మనకి జ్యోతిష శాస్త్రం అందింది. ఈ వేదాలు సాక్షాత్తు భగవాన్ నుంచి వచ్చినవే కనుక మనకు ఈ సృష్టి ఆరంభం నుండి కూడా జ్యోతిష్యం ఉందండి. అలాగే మనకు ఈ జ్యోతిష్యాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే, సఫలం జ్యోతిష్యం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షినో అన్నారు. అంటే మనకు ప్రత్యక్షంగా కనబడే భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు, చంద్రుడు. ఈ సూర్యుడిని చంద్రుడిని ఆధారితంగా చేసుకుని ఏర్పడ్డదే మన జ్యోతిష శాస్త్రం అని మనం భావించాలండి.
అవును అవునండి. సో ఇది ఇది చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే రకంగా ఏంటంటే, మనకు కనిపించే భగవానుడు సూర్య భగవానుడు, చంద్రుడు. సో వీళ్ళు మనకు కనిపించే దైవ స్వరూపాల్లో ఒకళ్ళు కాబట్టి అది చాలా ఈజీగా అందరికి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన ఆయన కిరణాలు మన మీద పడాల్సిందే. ఆయన కిరణాలు లేకపోతే కనుక ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్
అండి. నిత్య సాక్షి భూతులు సూర్యచంద్రులు అండి, వారిని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డదే జ్యోతిష శాస్త్రం.
అవును. ఇంకొక క్వశ్చన్ మోహన్ గారు, ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అంటే జ్యోతిష శాస్త్రం సహజంగా మన సనాతన హిందూ ధర్మంలోనే మాత్రమే ఉంటది ఇది.
అవునండి
కదా. సో అంటే ఎన్నో శాస్త్రాలు కేవలం హిందూ ధర్మంలోనే మాత్రమే, అంటే లలిత కళల దగ్గర నుంచి, డాన్స్ ఫామ్ దగ్గర నుంచి, ఆయుర్వేదం గానీ, కొంతవరకు చాలా వరకు స్పిరిచువాలిటీ గానీ, అంటే స్పిరిచువాలిటీలో కూడా మనకు చాలా మార్గాలు ఉంటాయి. అంటే పరమాత్మను చేరుకోవటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, అంటే భక్తి మార్గం, లేకపోతే యోగ మార్గం, తపస్ మార్గం, ఎన్నో మార్గాలు ఉంటాయి. సో ఇలా ఒక వేరియడ్, అంటే ఒక సమాజంలో 10 మంది రకాల మనుషులు ఉంటే 10 మంది రకాల మనుషులకి తగ్గట్టుగా చేసేదే మన సనాతన ధర్మం. మిగతా ధర్మాలు అలా కాదు. అంటే ఒక బుక్ ఉంటే ఈ బుక్ ప్రకారం ఫాలో అయితేనే నువ్వు సరిగ్గా ఫాలో అవుతున్నట్టు. కానీ మనకి సనాతన ధర్మంలో వివిధమైన మార్గాల ద్వారా మనం పరమాత్మను చేరే ప్రయత్నం చేస్తాం. సో ఈ జ్యోతిష్ శాస్త్రం ఎక్స్క్లూజివ్ గా మన సనాతన ధర్మంలో ఉన్న ఒక అద్భుతమైన సైన్స్ అంటంలో ఏమన్నా సందేహం ఉందా?
లేదండి, ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది ప్యూర్ సైన్స్ అండి. ఇది దీన్ని హైకోర్టు కూడా ఆమోదించింది, సైంటిస్టులు కూడా ఆమోదించారు. అలాగే ఇక్కడ ఒక జనాల్లో ఒక అపోహ ఉందండి, జ్యోతిష శాస్త్రం కేవలం హిందువులకే పరిమితం అని అనుకుంటూ ఉంటారు. కానీ కానే కాదండి, మనము నిత్య సాక్షి భూతులైన సూర్యచంద్రుని ఆధారంగా చేసుకున్నప్పుడు ఆ సూర్యకిరణాలు ఎవరి మీద అయితే పడుతున్నాయో అందరూ కూడా జ్యోతిషాన్ని ఆమోదించక తప్పదు. అలాగే మీరు ఒక మాట ఆలోచించినట్లయితే, ఇస్లాం పుట్టి 1600 ఏళ్ళు అవుతుందండి, క్రైస్తవం పుట్టి 2000 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు 2-3 మతాలు ఉండొచ్చు, యూదులు కావచ్చు, వేరే మతాలు ఉండొచ్చు, కానీ ఏ మతమైనా కూడా 3000 సంవత్సరాలకు మించి పూర్వం లేదు. కానీ మీరు విదేశాల్లో చూసినట్లయితే 20,000 సంవత్సరాలు 30,000 సంవత్సరాల పూర్వం నాటి విగ్రహాలు, గణపతి కావచ్చు, శివలింగం కావచ్చు, యంత్రాలు కావచ్చు, శ్రీచక్రం కావచ్చు, చాలా స్థలాల్లో బయటపడుతూ ఉన్నాయి. ఆధారం జరగదా అండి? హిందూ ధర్మం ఇప్పటిది కాదు, 1000 సంవత్సరాల పూర్వం, ఎన్నో కల్పాల పూర్వం. మనము ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టినంత పూర్వం నాటిది జ్యోతిష శాస్త్రం అని చెప్పొచ్చు, హిందూ ధర్మం అని చెప్పొచ్చు అండి. సో ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే హిందూ ధర్మంలోని జ్యోతిష శాస్త్రం హిందువులకు పరిమితం అనుకోవడం చాలా తప్పు అండి, అందరికి కూడా వర్తిస్తుంది. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ కేవలం గ్రహాలు, గ్రహ గతులు, గ్రహ గమనాలు, నక్షత్రాలు, రాశులు, వీటిని ఆధారంగా చేసుకుని జ్యోతిష శాస్త్రం నడుస్తుంది. ఇవి అందరికి కూడా వర్తిస్తాయి. ఈ గ్రహాలు ఇవి కూడా కేవలం హిందువుల కోసం తిరిగే కదండి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జ్యోతిషం చెప్పింది హిందువులు చెప్పారు కదా అని చెప్పి ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం మానే చంద్రుడి చుట్టూ తిరగదు కదండి. నవగ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాయని చెప్పి మన ధర్మాలు చెప్తా ఉన్నాయి, మన జ్యోతిష శాస్త్రం చెప్తా ఉంది. మరి హిందువులకే వర్తిస్తుంది అంటే ఇప్పుడు ఈ గ్రహాలు ఎటు తిరిగారు మరి?
కానీ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొన్ని మతాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన మతంలో ఉన్న మంచి మంచి పాయింట్స్ అన్ని తీసేసుకొని ఓకే వాళ్ళు ఏదో కనిపెట్టేసినట్టు, లేకపోతే యోగా ఎప్పటి నుంచో ఉందో, లేకపోతే వాస్తు పూజలు మేము కూడా చేస్తాం, ఈ మధ్య కొత్త కొత్తగా బోనాలు పండుగలు చేస్తాం. సో ఇట్లాంటి అంటే మన దగ్గర తీసేసుకొని మంచి విషయాలన్నీ మన దగ్గర తీసేసుకొని మనకు మాత్రం ఏదో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, లేకపోతే ధర్మంలో ఉన్న వాళ్ళు సరిగ్గా చదవటం రాకో, సో ఏమైనా కారణాల వల్ల అయితేనేమి మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ దృష్టికోణంలో నుంచి ఇది హిందువులు సగర్వంగా చెప్పుకునే ఒక శాస్త్రమే అనేది నా ప్రశ్న. అది
ఎగ్జాక్ట్ గా జ్యోతిష శాస్త్రము సనాతన ధర్మం నుండి ఉద్భవించింది. సనాతన ధర్మము కేవలం హిందువులకే పరిమితం అని మాత్రం అనుకోవట్లేదండి. మీరు అన్నారు కదా వారు వాంతంగా ఆచరిస్తున్నారు, వీరు ఈర్కంగా ఆచరిస్తున్నారని, నా ఉద్దేశంలో ధర్మము కర్మము ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా సనాతన ధర్మానికి చెందిన వారే అన్న ఉద్దేశం. మనం నమ్ముకున్న ధర్మం ఉంది, భగవానుడు ఏం చెప్పాడు, సరే వాళ్ళు బొట్టు పెట్టుకోకపోనియండి, ఏదైనా చేయనియండి, మన భగవానుడు ఏం చెప్పాడు, ఆకాశ పతితం ద్వయం మిధా గచ్చిన సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అంటే నువ్వు అల్లా పేరు చెప్పు, క్రీస్తు పేరు చెప్పు, ఇంకొక పేరు చెప్పు, ఏ దేవుని పేరు చెప్పినా కూడా నువ్వు ధర్మం ప్రకారం బతికినట్లయితే ఆయన చేసే నమస్కారం గాని వారి చేసే పూజ గాని అది కేశవుడికే చెందుతుంది అని భగవానుడే చెప్పాడు కదా. సో ఏంటంటే వారు ఏ ధర్మంలో అయినా ఉండనియండి, ఏ మతంలో అయినా ఉండనియండి, సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని మనం తెలుసుకోవాలి, మనం ప్రజలకు తెలియజేయాలండి.
అవును అవును. అవును, మనం మనం ఎప్పటి నుంచో మనం అనుకున్నాడే సనాతన ధర్మం అంటే మతాలు వచ్చిన తర్వాత మనం హిందూ మతం అని అంటున్నారు, కానీ మనం ఫస్ట్ గా నుంచి కూడా సనాతన ధర్మం అని పేరు. అలాగే మామూలుగా మన బుక్స్ లో చూసుకున్నా కూడా, చాలా వెబ్సైట్స్ లో మీరు చూసుకున్నా కూడా, ఎన్ని రిఫరెన్సెస్ చూసుకున్నా కూడా వే ఆఫ్ లైఫ్ అనే ఉంటది, ఎటర్నల్ సనాతన ధర్మ వే ఆఫ్ లైఫ్. సో
జీవించాలి అనే విధానాల గురించి ఋషులు స్మృతులు రచించారండి, మనుస్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, వాలకిల్లి స్మృతి, శంఖలిఖిత స్మృతి అని స్మృతి ధర్మశాస్త్రంలో రచించారు. ఇక్కడ కూడా హిందువులు అనే పదం మెన్షన్ చేయబడలేదు. కేవలం మానవాళి ఈ విధంగా బ్రతకాలి, అందరూ బ్రతకాలి, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళు రచించారు తప్ప, కేవలం ఒక వర్గానికి చెందిన వారు కానీ, ఒక దేశానికి సంబంధించిన వారు కానీ, ఒక మతానికి సంబంధించిన వారు ఇలా బ్రతకాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మనం ఇది గుర్తుంచుకోవాలి. కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం రచించిన వేదాల మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు, పురాణాలను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు, మానవాళి అందరూ కూడా ఇదే విధంగా బ్రతకాలి, ఇది పూర్వజ శాసనం అన్నారు ఋషులు. అంటే ఇదే శాస్త్రం జీవిత విధానానికి ఒక ప్రమాణం అంటూ ఉంటుంది, ఒక ధర్మం అంటూ ఉంటుంది, ఒక కర్మం అంటూ ఉంటుంది, ఇలాగే ఆచరించాలి, ఇలాగే బ్రతకాలి అని కొన్ని సూత్రాలు కూడా మనకు చెప్పబడ్డాయండి. సో మనం వాటిని ఆచరించాలి. ఒక విలేజ్ స్థాయి వరకు, ఒక గ్రామ స్థాయి వరకు, ఒక దళిత స్థాయి వరకు అందరికి కూడా మనం చేరవేయాలి ఈ ధర్మాన్ని. మనం చెప్పగలగాలి ప్రజలకు ఈ ధర్మ విశిష్టతని మనం తెలియజేయాలి. తెలియజేసినప్పుడు అందరూ కూడా ఆచరించే అవకాశం ఉంటుందండి, అందరూ కూడా ఆటోమేటిక్ గా మన ధర్మాన్ని స్వీకరించక తప్పదు.
అర్థమైంది మోహన్ గారు. సో ఇక్కడ నాకు మనం ఇందాక ఒక క్వశ్చన్ దగ్గర మనం కొంచెం డైవర్ట్ అయ్యాము. మన జ్యోతిష్యం మనకి ఋషుల నుంచి అసలు ఏ శాస్త్రంలో ఉంది, అక్కడి నుంచి మనం ముందరికెళ్దాం మోహన్ గారు.
రైట్ అండి. అయితే జ్యోతిష్ శాస్త్రం అనేది ఏ విధంగా వచ్చిందంటే, బ్రహ్మ కల్పాల తర్వాత మను బ్రహ్మలని ఉంటాం అంటానండి. స్వయంభు మను, స్వరోచిత మను, తామను, ఇట్లా మనంతరాలు మారుతున్నప్పుడు మనువు అంటూ ఉంటారనంట. ఆయన కల్పానికి బ్రహ్మ. అయితే ఈ బ్రహ్మ నుండి మనువుకు ఈ జ్యోతిష్ శాస్త్రం చేరింది. ఆ మనువు ఋషులకు బోధించారండి. ఈ ఋషులు పురాణాల ద్వారా, అగ్ని పురాణం కావచ్చు, బ్రహ్మ పురాణం కావచ్చు, మిగతా పురాణాల ద్వారా ఋషులు మనకు చేరవేశారు. అలాగే భృగు మహర్షి కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, అత్రి కావచ్చు, భృగు పౌరస్థుడు కావచ్చు, కశ్యపుడు కావచ్చు, నారదుడు కావచ్చు, పరాశరుడు కావచ్చు, కశ్యపుడు కావచ్చు, గర్గి కావచ్చు, మరీచి కావచ్చు, ఆంగిరసుడు కావచ్చు, ఇలా లెక్కలేనంత మంది మహర్షులు ఎన్నో సూత్రాలతోటి, ఎన్నో జ్యోతిష అంశాలతోటి మనకు ఈ జ్యోతిష్యాన్ని అందించారండి. వాళ్ళు ప్రత్యేకంగా పుస్తకాలు రచించారు. మనకు చరిత్రలో చూసినట్లయితే భృగు రాసినటువంటి భృగు సంహిత అని ఒక గ్రంథం ఉంటుంది. భృగు సంహిత మొట్టమొదటి జ్యోతిషశాస్త్ర గ్రంథం అండి. ఆయన ఆ కాలంలోనే 50 లక్షల జీవరాశుల యొక్క జీవితాలని, వాటి జాతకాలని అందులో రాసి రచించారు. అది నలంద విశ్వవిద్యాలయంలో పోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. కాకపోతే దాంట్లో కేవలం ఒక భాగం మాత్రం లభిస్తుందంట. అది మొట్టమొదటి జ్యోతిష శాస్త్రం అండి. దాని తర్వాత పరాశరుడు చాలా విషయాలను కూడా మనకు, పరాశర స్మృతి, పరాశర హోరా శాస్త్రం అనే, పరాశర హోరా శాస్త్రం అనే గ్రంథాల ద్వారా మనకు అందించారు. దాని తర్వాత మనకు చాలా మంది జ్యోతిషకారులు కూడా, బాలరాయణుడు కావచ్చు, విష్ణుగుప్తుడు కావచ్చు, కళ్యాణవర్మ కావచ్చు, కాళిదాసు కావచ్చు, డుండిరాజు కావచ్చు, భటోద్బలుడు కావచ్చు, కృష్ణ మిహిరాచార్యుడు కావచ్చు, వరాహ మిహిరాచార్యుడు కావచ్చు, వీరందరూ కూడా బృహజాతకమని, చాలా కాళిదాసు ఏమని చాలా గ్రంథాలు కూడా రచించారు. ఈ గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయండి. ఈ గ్రంథాల ఆధారితంగా మనం జ్యోతిష్యాన్ని నేర్చుకోవచ్చు, గుర్తించవచ్చు.
మోహన్ గారు ఒక్క నిమిషం, ఎవరు కాల్ కాల్ చేశారు. హలో నమస్తే అండి.
సార్ నమస్కారం సార్, నేను శ్రీనివాస్ నుంచి.
శ్రీనివాస్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా?
బాగున్నాం సార్. అట్లాగే మోహన్ కృష్ణ భాగవ గారికి ఈ కార్యక్రమానికి వింటున్నటువంటి శ్రోతలందరికి నాకు నా నమస్కారములు. మోహన్ కృష్ణ భాగవ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడగడం చేశాను సార్.
నమస్కారం అండి
సార్. ఇప్పుడు ఈ జ్యోతిష శాస్త్రం మీద మనం టీవీ డిబేట్స్ లో కొంతమంది హేతువాదులు ఎక్కువగా ఒక పాయింట్ రైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో కొండచెట్టు ప్రమాదం జరిగింది కదా, ఇంకో బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరి జాతకము ఒకే రాశిలో ఉందా, ఒకే టైంలో జన్మించినటువంటి వల్ల, లేకపోతే వేరు ఒకే టైంలో జన్మించడానికి అవకాశం ఉండదు కదా అనేది వాళ్ళు చేసేటటువంటి పాయింట్.
ఉండదు సార్, కొన్ని కారణంగా జరుగుతూ ఉంటుందండి, వాటికి భయం కారణాలు ఏవైనా ఉంటుంది, మనం అంశంగా చూపించలేము వాటికి. మన వాటికి జ్యోతిష్యాన్ని కారణాలు తెలుసుకోవడం వల్ల గణపతి పోతే ఉంటుంది అది. దాంట్లో పూర్ణాయుష్ ఉన్న వాళ్ళు ఉంటారండి, అల్పాయుష్ ఉన్న వాళ్ళు అన్ని రకాల జాతకాలు ఉంటారండి, ధనవంతులు పెద్దవాళ్ళు ఉంటారండి. కర్మ అండి, దాని దైవ కర్మ, దాని ప్రయాణం నుంచి నా కార్యక్రమం ఉన్నది, దాని సంబంధించి భగవాన్ ఆజ్ఞ ప్రకారం జరుగుతూ ఉంటది, మనం దాన్ని గుర్తించలేమండి. మనం
అది కర్మానుసారం జరిగింది అనుకొని భావించాలి
అంతేనండి.
ధన్యశ్రీనివాస్ గారు, మోహన్ గారు, యాక్చువల్ గా ఇక్కడ మనం ఒకటి విషయం కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, కర్మ సిద్ధాంతము, జ్యోతిష్య శాస్త్రము, సో ఈ రెండిట్లో ఏది గొప్ప అని అంటే, మోహన్ గారు మీరు చెప్పండి. అంటే కర్మ సిద్ధాంతం, జ్యోతిష్ శాస్త్రం తెలిసినంత మాత్రం నాకు ఇలా జరిగింది అని అనుకోవడానికి ఏమైనా ఉందా, లేకపోతే మనం చేసిన కర్మలు కూడా మనల్ని వెంటాడతాయి?
మనం చేసిన కర్మలు మనం ఖచ్చితంగా వెంటాడుతాయండి. అది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు, మనం చేసిన కర్మ.
శ్రీనివాస్ గారు, మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి.
అయితే జ్యోతిష్ శాస్త్రాన్ని నేను అయితే సైన్స్ గానే భావిస్తున్నాను ఇప్పటికీ. కానీ జన్మ నక్షత్రం అంటారు కదా సార్, గురువు గారు సార్, చాలా మంది ఇప్పుడు గతంలో జన్మించిన వాళ్ళకి అయితే అది టైమ్ డేట్ మెన్షన్ చేయలేదు, ముఖ్యంగా డేట్ దొరికినా కూడా టైమ్ మెన్షన్ చేయట్లేదు. ఇప్పటికీ కొన్ని మిషనరీ హాస్పిటల్స్ లో, క్రైస్తవ హాస్పిటల్స్ లో జ్యోతిష్య శాస్త్రాన్ని అవమానించడం కోసం లేకపోతే ఇంకో ఉద్దేశంతోనో టైం అన్ని రాంగ్ చెప్తారు, కావాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మనకి కరెక్ట్ టైం అంటే అది ఏ టైం ని మనం తీసుకోవాల్సి ఉంటుంది సార్?
బాలుడు పుట్టిన సమయాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలండి. ఏ సమయంలో పుట్టారు, ఐదు నిమిషాలు పెద్ద డిఫరెన్స్ కాదండి. 5 నిమిషాలలో మనం పెద్ద వ్యత్యాసం ఏం రాదు. ఈ సమయాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఓకే సార్, ఓకే సంగీత్ గారు, థ్యాంక్ యూ సార్.
ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మళ్ళీ
మాట్లాడతాం.
మోహన్ గారు లైన్ లో ఉన్నారా మీరు?
వెంకట్ గారు వారు చాలా చక్కటి క్వశ్చన్ రేజ్ చేశారు. సామూహికంగా ఇలా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదండి, యాక్సిడెంట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వీళ్ళందరికీ ఒకే రకమైన జాతకం వర్తిస్తుందా అంటే కాదనే చెప్పాలి. అది భగవత్ సంకల్పం, దానికి ఏదైనా కారణమై ఉండొచ్చు, దాన్ని మనం లెక్కించలేము.
అంటే దీనికి దానికి ముడి పెట్టలేమంటారు?
పెట్టలేమండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దానికి ముడి పెట్టలేము.
ఓకే ఓకే, సో మనం టాపిక్ లోకి వెళ్దాం. సో ఇలాగే ఇందాక మనం మన వేదాల్లో నుంచి వచ్చిన స్మృతుల గురించి, అలాగే ఫస్ట్ పుస్తకం రాసిన అంటే శాస్త్రం రాసిన భృగు మహర్షి గురించి అలాగే కొన్ని పాయింట్స్ చెప్పున్నారు. తర్వాత వస్తే మనకి మామూలుగా జ్యోతిష్ శాస్త్రం అనగానే మనకి చాలా రెగ్యులర్ గా చేసే వాటిల్లో పుట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక నక్షత్రం అనేది ఉంటుంది, అలాగే నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావరా, నీకు ఈ నక్షత్రం, అలాగే మనకి రాసులు ఉంటాయి. ప్రతిసారి మనకి సంవత్సరం మారంగానే, కొత్త సంవత్సరం రాగానే మన పంచాంగం తీసి మనకి ఏ రాసు ఉంది, ఓకే ఈ రోజు మనకి ఈ సంవత్సరం మనకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం, అలాగే అవమానం, సో ఇలాంటి బేసిక్ థింగ్స్ చాలా మంది చూసుకుంటూ ఉంటారు. సో అసలు ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ నక్షత్రాలు, రాసులు అసలు ఎలా వచ్చినాయి, అసలు దీని గురించి క్లుప్తంగా మన బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెప్పగలరా మన శ్రోతల కోసం?
నక్షత్రాల గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే పెద్దగా ఏముండయండి, అవి ఒక అగ్నిగోళాలు. మన కంటికి కనబడే నక్షత్రాలన్నీ కూడా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. సూర్యుడు కూడా ఒక అగ్నిగోళం అని చెప్పొచ్చు. మన భూమి మీద మానవులపై ప్రభావం చూపే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన వారు జ్యోతిష్ శాస్త్రంలో తీసుకోవడం జరిగింది. అవి 27 నక్షత్రాలండి, అవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఇలా ఉంటాయండి. వాటి ఆకారాన్ని బట్టి, వాటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాటి పేర్లను పెట్టడం జరిగింది.
అంటే ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఒకటి రెండు?
అశ్విని నక్షత్రం గుర్రం ముఖం ఉంటుందండి, గుర్రం ఆకారంలో ఉంటుంది, గుర్రం తల, సో దాని ఫేస్.
హలో, ఒక్క నిమిషం మోహన్ గారు, ఏదో కాల్ వచ్చింది. హలో నమస్తే అండి.
వాటి పరిమాణాలను బట్టి అయ్యా
ఒక్క నిమిషం మోహన్ గారు.
హలో,
ఎవరన్నా కాలర్ లైన్ లో ఉన్నారా?
వెంకట్ గారు, నేను అనంత్ ని మాట్లాడుతున్నాను.
అనంత్ గారు నమస్తే అండి, బాగున్నారా?
నమస్తే నమస్తే. ఆయనకు కూడా నమస్తే సార్
గారు.
షో చాలా బాగుంది. ఒక చిన్న డౌట్ అండి, యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు అడిగారు అన్నమాట. మనం
చెప్పండి,
అందరు జాతకాలు రాసేటప్పుడు కానీ మనం టైం కన్సిడరేషన్ చేస్తాం కదా, బర్త్ టైమ్. అవునండి. ఇప్పుడు మనకు కడుపులో పడ్డప్పుడే ఆ టైం ని కన్సిడరేషన్ చేయాలి కదా, ఎందుకంటే భూమి మీద పడ్డాడు అంటే ఇప్పుడు ఆ మనిషి ఎప్పుడైతే కడుపులో పడతాడో అప్పుడే కన్సిడరేషన్ చేయాలి కదా. ఎందుకు దాన్ని కన్సిడరేషన్ చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ దట్ క్వశ్చన్. నాకు ఇప్పటిదాకా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. ఓకే
అయ్యా, ఇప్పుడు శిశువు గర్భంలో వచ్చాడు అంటే 3 మంత్స్ వరకు తల్లికి కూడా తెలియదండి విషయం, 2 మంత్స్ వరకు, 3 మంత్స్ వరకు. సో మనం ఏ రకంగా ఆ సమయాన్ని మనం లెక్కించలేము. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ముహూర్తాలు చూసుకుని సిజేరియన్ చేసుకుంటున్నారు అండి, అది కరెక్ట్ కాదు. వాస్తవానికి భగవత్ సంకల్పంగా బ్రహ్మ రాసిన రాత ప్రకారం ఆయన జాతకాన్ని, ఆయన భూమి మీద పడ్డ సమయాన్ని మనం లెక్కించడం జరుగుతుందండి.
అంటే లాజికల్ గా ఎలా చెప్పాలని నాకు కూడా అర్థం కాలేదండి. అందుకనే నేను
లాజికల్ గా అంటే ఒకటే క్వశ్చన్ అండి, బర్త్ బేబీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ వరకు తెలియదు కదండి, ఎవరికి తెలుస్తుందండి? విత్ ఇన్ 1 మంత్ లో తెలుస్తుందా అండి?
తెలవదు. బట్
ఏ టైంలో మనకు బేబీ గర్భం దాల్చింది అని చెప్పేసి మనం చెప్పగలుగుతామండి? చెప్పలేం కదండి. మనకు కావాల్సింది పర్టికులర్ టైం కావాలి మనకు.
అంటే అనంత్, అంటే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయగలుగుతున్నాను. అంటే దీంట్లో నిగూఢ అర్థాలు కూడా ఉంటాయి యాక్చువల్ గా. అంటే మనం మానవ జాతికి, మానవులకి ఏదైతే ప్రస్ఫుటంగా బయటికి కనిపించింది మాత్రమే మనం జాతకం అని అనుకుంటే గనక, అంటే ఒక అంటే మనం బిడ్డ పుట్టినప్పుడు, అంటే అమ్మ గర్భంలో ఉన్నప్పుడు టైం మనం లెక్కించాలంటే గనక మేబీ దట్ ఈస్ అ డిఫరెంట్ సైన్స్ అనుకుంటా. మేబీ జ్యోతిషం మైట్ నాట్ బి ఏబుల్ టు గివ్ అస్ దట్ ఆన్సర్.
లేదండి, సైన్స్ గా చెప్పలేదండి. వాళ్ళు ఏమంతా మాత్రమే చెప్పగలుగుతారు, ఏ టైంలో గర్భంలోకి వచ్చిందో, పిండం దాల్చిందో చెప్పలేరండి ఎవరు కూడా. ఎప్పుడు పరిపక్వత చెందుతుంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారండి. వాళ్ళు చెప్పిన టైం కూడా డెలివరీ అయ్యే అవకాశాలు కూడా లేవండి ఈ కాలంలో.
సో మోహన్ గారు, ఐ థింక్ శ్రోతలకి కొంతవరకు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుందామని అనుకుంటున్నాను.
చెప్పండి.
సో ఇప్పుడు మనం నక్షత్రాలు రాశుల దగ్గరికి వచ్చాం. అశ్విని నక్షత్రం గురించి మీరు చెప్పబోతున్నారు.
నక్షత్రాలకు ప్రత్యేకంగా విశేషమైన ఇవి కూడా ఉండేయండి, అదొక అగ్నిగోళాలు మాత్రమే. అగ్నిగోళాలు మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. అవి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, మనకు కనబడవు కూడా. కేవలం ఒక కాంతిపుంజంగా మనకు కనబడతా ఉంటాయి. వాటి ఆకారాన్ని బట్టి బ్రహ్మ నుండి మన మహర్షులు వాటి ఆకారాన్ని ఊహించి వాటికి పేర్లు పెట్టారండి. ఉదాహరణకు అశ్విని నక్షత్రం గుర్రమ్ముఖంతో ఉంటుంది కాబట్టి దానికి అశ్విని అని పేరు పెట్టారు. ఇలాగే అన్ని పేర్లు అన్నిటి కూడా పరిణామాన్ని బట్టి, వారి పరమాణాన్ని బట్టి పేర్లు పెట్టారండి.
ఓకే ఓకే. సో ఈ రాశులు మోహన్ గారు, రాశుల సంగతి ఏంటి?
రాశులు అంటే నక్షత్ర సమూహాన్ని మనం రాశులు అంటూ ఉంటాం. ఈ 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క నక్షత్రంలో 27 నక్షత్రాలు ఉంటాయండి. ఒక్కొక్క నక్షత్రంలో 4 భాగాలు ఉంటాయండి. అంటే 4 భాగాలని, ఈ 27 నక్షత్రాలని 108 భాగాలుగా విభజించినట్లయితే, ఈ 108 భాగాలని 9 రాశులకు పంచడం జరుగుతుంది. 12 రాశులు, 9 గ్రహాలు 9 గ్రహాలకు పంచడం జరుగుతుంది. ఒక నిమిషం కరెక్టే అండి. 12 రాశులకి ఈ 9 ఈ నక్షత్రాలని పంచడం జరుగుతూ ఉంటుందండి. ఉదాహరణకు అశ్విని భరణి నక్షత్రంలోని ఈ అశ్విని భరణి కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదాన్ని 9 భాగాలుగా విభజించి దాన్ని మేషరాశికి విభజించడం జరుగుతుంది అండి.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికనే ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి.
అవునండి.
అంటే జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం అయితే వృశ్చిక రాశి అని అంటారు కదా. అంటే ఈ నక్షత్రాలు అన్ని 27x4 అంటే 27 నక్షత్రాలు ఒక్కొక్క దాంట్లో 4 పాదాలు అని అనుకుంటే గనక 27 4 108.
అవునండి.
108 ఈ రాశుల్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తారా?
డిస్ట్రిబ్యూట్ చేయాలండి. 12 రాశులకి మనం పంచడం జరుగుతుంది. ఒక్కొక్క రాశికి 9 భాగాలు వస్తూ ఉంటాయండి.
ఓకే ఓకే, అర్థమైంది. అంటే 2-3 నక్షత్రాల భాగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకే రాశి కిందకు వస్తారు.
అవునండి. ఉదాహరణకు చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు తులా రాశి, తర్వాత 2 పాదాలు వృశ్చిక రాశుల కింద వెళ్తూ ఉంటాయండి.
అవును అవును అవును. సో ఇప్పుడు మోహన్ గారు ఇంకొక బేసిక్ క్వశ్చన్ మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ అంటే కేవలం మానవులకేనా ఈ, ఇది ఇందాక మీరు చెప్పినట్టున్నారు కొంచెం విపులంగా చెప్తే బాగుంటుందేమో, అంటే కేవలం మానవులకేనా ఈ రాశులు నక్షత్రాలు పశుపక్షాదులకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? ఎట్లా ఉంటది సహజంగా ఈ జ్యోతిష్ శాస్త్రం?
జ్యోతిష్ శాస్త్రం కేవలం మానవులకే అని నేను అనుకుంటున్నాను, నా స్వాభిప్రాయం మాత్రమే. దీని గురించి నేను ఎప్పుడు కూడా చదవలేదు. కేవలం మానవులకు సంబంధించిన విషయాలను మాత్రమే మహర్షులు అందించారండి. వాటికి సంబంధించి మిగతా జీవరాజులకు సంబంధించి కూడా ప్రకృతి నుండి వాళ్ళు ఫలితాలను పొందుతూ ఉంటారు. ప్రకృతిలో కాలమానం ఉంటుంది అండి, ఈ సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ జీవరాశి ఏ రకంగా ఉంటుంది అనేది ఆ యొక్క వాతావరణం మీద, ఆ కాలం మీద, గ్రహ ప్రభావం మీద ఆధారపడి ఉంటుందండి. అది ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి జాతకం అంటూ ఉండదండి, వాటి జాతి మొత్తాన్ని కలిపి ఉంటుంది.
ఓకే ఓకే ఓకే, అర్థమైంది మోహన్ గారు. సో ఇప్పుడు మనం నక్షత్రాలు రాశుల దాకా వచ్చాము. దీని తర్వాత ప్రతి మనిషి యొక్క జీవితంలో మనం అంతకుముందు కూడా భారతీయత మన బాధ్యతలో సంస్కారాల గురించి మనం మాట్లాడుకున్నామండి. శాంప్రేణి శర్మ గారు మాట్లాడారు. సో ఈ సంస్కారాలు దాంట్లో మనం అందరం చూసేది ఏంటంటే ముహూర్తాలు. సో అంటే మనం అన్నప్రాసనకు ఒక ముహూర్తం అను, లేకపోతే పేరు పెట్టడానికి, అంటే అసలు ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యేదే మన పేరు అనేది మన జన్మ నక్షత్రాన్ని బట్టి పేర్లు పెడతారు కదా, అంటే మొదటి నక్షత్రం జన్మ నక్షత్రాన్ని బట్టి పెడతారు. సో ఇది ఈ పేరు బలం అనేది మన మన జీవితంలో ఒక, ఇప్పుడు సహజంగా పెట్టట్లేదు అనుకోండి, అంటే ఇది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే ఈ నక్షత్రం ఉన్న వాళ్ళు ఈ పేరు అక్షరంతో స్టార్ట్ అవ్వాలి అని, ఇది అది ఎంతవరకు చేస్తున్నారు, అది చేయటం మంచిదా కాదా?
లేదండి,
మోహన్ గారు, మోహన్ గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
అయ్యా వినబడుతుంది ఇప్పుడు?
ఇప్పుడు బాగుంది, చెప్పండి.
వెంకట్ గారు, జన్మ నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో జన్మనామం ఉంటుంది అండి, దానితో పాటు ఆ మాసానికి సంబంధించిన మాసనామం ఉంటుంది అండి. ఈ రెండు నామాలు గుప్తంగా ఉంటాయి. మూడోది వ్యవహారిక నామము, అంటే వారు ఏ పేరైతే పెట్టాలనుకుంటున్నారో దానికి జన్మ నక్షత్రానికి గాని ఈ నామ నక్షత్రానికి సంబంధం లేదు. కానీ జన్మనామం కూడా పెట్టుకోవచ్చు, ఎందుకు అంటే మర్చిపోకుండా ఈ జన్మనామం ఏమిటి అనేది కాలక్రమంలో మర్చిపోకుండా జన్మ నక్షత్రం గుర్తు చేసుకోవడానికి పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోవడం తప్పులేదు, పెట్టకపోయినా తప్పులేదండి.
సో ఇప్పుడు ఓకే, అర్థమైంది మోహన్ గారు. ఇంకొక క్వశ్చన్, మనకి మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇద్దరు జాతకాలు ముహూర్తాలు చూస్తారు కదా. సో ఇప్పుడు కొన్ని సోషల్ ఇష్యూస్ మనకి సమాజంలో బాగా నడుస్తున్నాయి, అంటే పిల్లలు పుట్టకపోవటం, పెళ్ళైన 10 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టకపోవటం, లేకపోతే పెళ్లి కాకపోవటం. సో వీటన్నిటికీ అంటే చాలా మంది, దీనికంటే ముందర ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని. చాలా మంది జ్యోతిష్యం అనగానే అది ఒక ఏదో ఒక ట్రాష్ లాగా కొట్టిపడేస్తూ ఉంటారు, కానీ స్వతహాగా వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం ఎక్కడా సాల్వ్ అయిపోతే మాత్రం తెలుసుకునే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు. అంటే బయటికి చెప్పుకోకపోయినా చాలా మంది చేసే ప్రయత్నం ఇదే. అరే నేను ఇప్పటిదాకా నాకేం తెలియదు ఈ ప్రాబ్లం. మోహన్ గారు చెప్పండి.
వెంకట గారు, రవి ప్రకాష్ గారు
జ్యోతిష మూఢనమ్మకం అని వేస్తూ ఉంటాడు. ఆయన శ్రీకాళహస్తి కాళేశ్వరంలో శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషాన్ని పూజ చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయండి. ఇలాగే మూఢనమ్మకాలను పెట్టి తరగతి ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిషం నమ్మవలసిందే అండి. మతాలకు సంబంధం లేకుండా క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో జ్యోతిషిని ఖచ్చితంగా ఆశ్రయిస్తున్నారండి. వారి ద్వారా రిలీఫ్ కూడా పొందుతున్నారు. ఇక్కడ జ్యోతిషుల్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వారు మత మార్పిడి చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయరు. కేవలం దేవాలయం దేవాలయంలో పూజలు చేయాలని కూడా వాళ్ళు చెప్పారండి. వాళ్ళకు తగిన రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఒక ఆయుర్వేదంలో రెమెడీస్ చాలా ఉంటాయండి. ఆయుర్వేదం సంబంధించిన రెమెడీస్ చెప్పవచ్చు, అలాగే వృక్షాలకు సంబంధించిన రెమెడీస్ చెప్పవచ్చు, ఆ మన ప్రకృతిలో ఉండే రెమెడీస్ చెప్పవచ్చు, వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసుకునే రెమెడీస్ చెప్పవచ్చు, ఎన్నో రకాల రెమెడీస్ చెప్పి వాళ్ళ బాధలు ఉండి వాళ్ళని విముక్తి చేస్తున్నా ఉన్నారు అండి. అందరి జ్యోతిషులు కూడా మనం అభ్యర్థులు తెలియజేయాలండి ఈ సందర్భంగా.
అవును అవును. సో ఇప్పుడు మోహన్ గారు, ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఇందాక నేను అడగబోయిన క్వశ్చన్ ఏంటంటే, ఈ సంతానాలు ఏమి సహజంగా ఇప్పుడున్న దాంట్లో సరిగ్గా పెళ్లిళ్ళు కాకపోవటం, సో వీటన్నిటికీ జ్యోతిషాల్లో పరిష్కారాలు ఉంటాయి యాక్చువల్ గా. సో కానీ ఇవన్నీ చాలా మందికి ఏంటంటే వర్కౌట్ అవుతాయ్యా అనే ఒక అపోహ ఉంటది. సో ఈ వీటి గురించి మీరు పిహెచ్డి చేశారు కదా, సో మీకున్న విశ్లేషణ ఏంటండి దీని మీద?
అవునండి, నేను సందర్భంలో ఎంపీ పిహెచ్డి చేశాను. నా సెకండ్ పిహెచ్డి అది. యాక్చువల్ గా నేను జనరల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ విషయం మీద. జనరల్ మాట్లాడిన తర్వాత జ్యోతిషపరంగా మాట్లాడుకుందాం మనము. జనరల్ గా ఏంటి అంటే, పూర్వము అబ్బాయి గానీ అమ్మాయి గానీ జాబ్ చేస్తున్నారా లేదా అన్న విషయం చూడకుండా 20-22 ఏళ్లకు 18 ఏళ్లకు పెళ్లి చేసేవారండి. పెళ్లి చేస్తే వాళ్ళ మెచ్యూరిటీ అప్పుడే ఉంటుంది కాబట్టి వాళ్ళ మైండ్ ఒక స్టాండర్డ్ గా ఉంటుంది అండి. ఇద్దరి కలయిక కూడా కరెక్ట్ గా ఉంటుందండి. మైండ్ పరిస్థితి కూడా, మానసికంగా స్థితి కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అండి. ఆ టైంలో వాళ్ళకు ఎర్లీగా సంతానం కలిగే అవకాశాలు ఉంటుంది. ఈ కాలంలో ఏంటి అంటే యువకులు నిరుద్యోగంతో బాధపడతా ఉన్నారు. వాళ్ళ కెరీర్ అవగాహన
యువకుల డెఫినేషన్, ఒక్క నిమిషం మోహన్ గారు, మీరు కొంచెం లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యువకులు అనే డెఫినేషన్ బాగా మారిపోయింది లేండి అండి. ఇప్పుడు 35 అయినా కూడా యువకుల కిందే ట్రీట్ చేస్తున్నారేమో.
ఓకే చెప్పండి వెంకట్ గారు. ఈ కాలంలో విద్యా వ్యవస్థ కూడా చాలా డిఫరెంట్ అయిపోయిందండి. వాళ్ళు బీటెక్ చేసిన వాడు తన వర్క్ సంబంధించిన వర్క్ బయట జాబ్ చేయలేకపోతే బతికే పొజిషన్ లేదండి. ఇంకేదైనా చూసుకుందాము ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. సో మెంటల్ గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. వాళ్ళు ఏదేది చదివారో అదే జాబ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకుంటారు, ప్రైవేట్ ఉద్యోగాలు కావాలనుకుంటారు, అది దొరకట్లేదు. దొరకక మానసికంగా బాధపడతా ఉన్నారు. చాలా కృమి కృషించిపోతా ఉన్నారు యువకులు. నిరుద్యోగంతో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నిరుద్యోగం అతిపెద్ద సమస్య అయిందండి. వాళ్ళు మానసికంగా బాధపడి 28-30 సంవత్సరాలు వచ్చినా కూడా ఉద్యోగం దొరక బాధపడతా ఉన్నారు. ఉద్యోగం లేదే వివాహం చేయట్లేదు ఎవరు కూడా. వారు కూడా చేసుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో పెద్దలు కూడా చేయట్లేదు. 30-32 ఏళ్ళకి వివాహం చేసుకుంటే ఈ కాలంలో మనిషి ఆయు ప్రమాణమే 50-60 సంవత్సరాలండి. ఈ 30-35 సంవత్సరాలకు వివాహం చేసుకుంటే వాళ్ళకి పొందేది ఏముంటదండి? సుఖం లేదు, ఏం లేదండి. దాంట్లో వాళ్ళు చాలా నష్టపోతా ఉన్నారు. దాని వల్లనే ఆలస్య వివాహాలు జరగడానికి కారణం నిరుద్యోగం అండి. జ్యోతిష్యం కాదు, నిరుద్యోగమే ముఖ్య కారణం ఆలస్య వివాహాలకి. వాళ్ళ పడే మానసిక పరిస్థితే వాళ్ళ సంతానాలు ఏమి ముఖ్య కారణం అండి. నా ఉద్దేశం ప్రకారము జనరల్ టాపిక్ అండి.
అర్థమైంది, అర్థమైంది.
జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ కూజ దోషాలని కాలసర్ప దోషాలని చాలా వరకు ఉంటాయండి. వీటి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాటి ప్రభావం వల్ల గురు చండాల దోషము, రాహుకేతుల దోషము, ఇలా కొన్ని రకాల దోషాలు ఉంటా ఉంటాయండి. వాళ్ళ జాతకంలో జరిగే మహర్దశలు, అంతర్దశలు కూడా వాళ్ళ మీద ప్రభావం చూపుతా ఉంటాయి. వాటి ప్రభావం చేత కూడా ఆలస్య వివాహం జరిగే అవకాశాలు అంటూ ఉంటా ఉండేయండి. అలాగే వారి వివాహం జరిగే సమయంలో ముహూర్తం నిర్ణయం కూడా చాలా ముఖ్యమండి. ఆ ముహూర్తం నిర్ణయం కరెక్ట్ గా లేకపోతే వాళ్ళ సంతానం జరిగే అవకాశం కూడా చాలా తక్కువ అండి. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం వివాహం
చేస్తున్నాము. నేను మిమ్మల్ని ఒక్కసారి ఆపుతాను. ఇప్పుడు మన ఇది సహజంగా చాలా మందికి తెలిసిన విషయాలే. ఇది కాలసర్ప దోషం కానీ ఇట్లా ఈ పదాలు అంటే ఏంటనే తెలియకపోయినా కరే, కానీ పదాలు అయితే కొంతవరకు విని ఉంటారు చాలా మంది. అసలు ఒక ఎగ్జాంపుల్ తో ఒక ముహూర్తం సరిగ్గా పెట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని మన శ్రోతలకైనా చెప్పగలమా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో?
ఖచ్చితంగా అండి. మనము చేసే కార్యక్రమంలో షోడశ సంస్కారాలు చెప్పబడ్డాయండి. ఆ సంస్కారాల్లో
గృహప్రవేశం కావచ్చు, నామకరణం కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, వివాహం కావచ్చు, ఉపనయనం కావచ్చు, చోళం కావచ్చు, ఇలాంటి కర్మలలో ముహూర్తం కంపల్సరీ అండి. ఖచ్చితంగా ఒక మంచి ముహూర్తాన్ని బ్రహ్మజ్ఞుడైన ఒక పండితుని తోటి ముహూర్తం నిర్ణయింపజేయాలండి. ఆ ముహూర్తం ప్రకారము ఆ ఎగ్జాక్ట్ టైం ఏదైతే ఉంటుందో ఆ ముహూర్తానికి చేయాలండి. చేస్తేనే వారి జీవితం బాగుంటుంది అండి. ఉదాహరణకు గృహప్రవేశం చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించిన మనసు చక్రశుద్ధి ఉంటుంది, వృషభ చక్రశుద్ధి ఉంటుంది, అవి చూసుకున్న తర్వాతనే వారికి ఒక ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. లగ్న శుద్ధి ఉండాలి, ఈ రకంగా చూసుకొని ఆ శుద్ధి చూసుకొని ఆ గృహప్రవేశానికి తారాబలం చంద్రబలం కూడా చూస్తారండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అన్నారు. అంటే తారాబలం చంద్రబలం ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే వారికి ఆ ముహూర్తం పెట్టడం నిర్ణయించడం జరుగుతుంది. ఆ ముహూర్తానికి ఏదైతే ఉందో ఆ లగ్నము 40 నిమిషాల నుండి 60 నిమిషాల ఒక గడియ సమయం ఉంటుందండి. ఆ గడియ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా పుష్కరాంశ సుముహూర్తం అని ఉంటుంది, అంటే దానికి ఎగ్జాక్ట్ గా మిడిల్ పాయింట్, ఆ మిడిల్ పాయింట్ టైం ఇస్తారండి. ఆ మిడిల్ పాయింట్ టైం చూసుకొని సెకండ్ కూడా లేట్ కాకుండా ఆ ఎగ్జాక్ట్ టైం కి మనం చూసుకొని ఆ గృహప్రవేశంలో గాని లేదా ఈ సుముహూర్తం వివాహంలో జీలకర్ర బెల్లం పెట్టేయడాన్ని సుముహూర్తం అంటారండి. సాంప్రదాయాలు మారొచ్చు, కొన్ని ప్రాంతాలలో సన్యాదానం చేసింది కావచ్చు, కొన్ని ప్రాంతాలలో ఈ పుష్ట కట్టింది కావచ్చు, కొన్ని స్థలాల్లో ఈ జీలకర్ర బెల్లం పెట్టింది సుముహూర్తం అంటారండి. ఆ సుముహూర్తాన్ని ఆ పెట్టిన ఆ బ్రహ్మ పెట్టిన ముహూర్తానికి చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే దాని నుండి వచ్చే కర్మల వాళ్ళు అనుభవించాల్సి ఉంటుందండి.
అంటే అంటే ఇప్పుడు పెట్టుకోకపోతే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే మీరు పిహెచ్డిలో చదివిన కేసెస్, ఇలా పెట్టుకోకపోవటం వల్ల ఇలాంటి జరిగినాయి అని ఏమన్నా మనం వన్ ఆర్ టూ వన్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలమా మనం?
ఖచ్చితంగా చెప్పవచ్చండి. ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు చాలా మందిని మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు ముహూర్తాలకు సంబంధం లేకుండా ఎక్కడో పుస్తకట్టి పూలదండ వేసుకుని వస్తా ఉంటారు. వచ్చిన 6 నెలలకు 7 నెలలకు వాళ్ళు విడిపోయిన డైవర్స్ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ముహూర్తాలకు సంబంధం లేకుండా చాలా మంది వివాహాలు చేసుకుని పెట్టుడు ముహూర్తాలతోటి ఈ ముహూర్తాలు చేసుకుని వివాహం చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయిన దాఖలాలు ఉన్నాయి. నేటి కాలంలో ఎక్కువ మంది కూడా విడిపోతా ఉన్నారు, డైవర్స్ తీసుకొని కోర్టు ముందు నిలబడతా ఉన్నారంటే అందుకు ముఖ్య కారణం జాతకాలు చూసుకోకపోవడం, సరైన ముహూర్తం పెట్టుకోకపోవడం, పెట్టిన ముహూర్తానికి వివాహం చేసుకోకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో ఈ ముహూర్తాలు పెట్టుకుంటారు, క్యాలెండర్ లో మనం పత్రికల్లో ముహూర్తాన్ని నిర్ణయించి పెడతారు, కానీ ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకోవట్లేదండి, మా ముహూర్తాన్ని గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు చేసుకోవట్లేదండి. ఆ కాస్త సరైన సమయానికి చేసుకోకపోవడం వల్లనే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, కోర్టు ముందు నిలబడతా ఉన్నారండి.
అంటే అంటే మనం ఏదైతే ముహూర్తం నిర్ణయించుకున్నామో ఆ బలాన్ని బట్టి కూడా ఆ కార్యక్రమం సిద్ధి కలిగిద్ది అంతేనండి, అది అట్లా అర్థం చేసుకోవచ్చా మనం?
ఎందుకంటే పూర్వకాలంలో వివాహం చేస్తున్నారంటే ఒక గట్టిక స్థాపించేవారండి, గట్టిక ఆ కాల నిర్ణయాన్ని తెలుపుతూ ఉంటుంది. ఆ కాల నిర్ణయాన్ని బట్టి ఆ గట్టిక ఎప్పుడైతే సమయాన్ని సూచిస్తుందో ఆ సమయానికి ఆ బ్రహ్మ వివాహాన్ని చేసేవారండి. చేస్తున్నారు అంత పర్టికులర్ టైం తోని చేస్తున్నారు కాబట్టి విడాకులు కాదు, విడిపోయే దాఖలాలు ఇవ్వండి. ఈ కాలంలో ముహూర్తాలు ఇవ్వండి, ముహూర్తాలు పట్టించుకోవట్లేదు, జ్యోతిషాన్ని పట్టించుకోవట్లేదు, ధర్మాన్ని ఆచరించట్లేదు, కర్మను ఆచరించట్లేదు, వీటి ఫలితం వల్ల వాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారండి.
అర్థమైంది మోహన్ గారు. సో ఇప్పుడు ఇప్పుడు చాలా మీరు చెప్పినట్టు చాలా దోషాలు ఉన్నాయి, కుజ దోషం కానీ అలాగే కాలసర్ప దోషం కానీ ఇట్లా. సో ఈ దోషాలు, కొన్ని దోషాలలో మనకి రెమెడీస్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ ఈ రెమెడీస్ చేసుకున్నప్పుడు దీనికి ఫలితాలు ఎలా వస్తాయి, లేకపోతే ఇవి నిజంగా జరుగుతాయా అని ఇంకా ఎవరన్నా అనుమానపడుతుంటే కనుక వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటండి?
సమస్య ఉన్న దగ్గర పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. సమస్య తెలివైన మహర్షులే వాడికి పరిష్కారాలు కూడా చెప్పారండి. ప్రతి సమస్య కూడా రెమెడీస్ ఇచ్చారు మన పూర్వ మహర్షులు. ఖచ్చితంగా వారిని ఆచరించినట్లయితే మనం బాగుపడదామండి, సమస్యల నుండి కూడా బయటపడతామండి. కానీ మనకు దెబ్బ తగిలిన తర్వాత దానికి పుండుకు మందు రాసే దానికంటే ఆ దెబ్బ తగలకుండా చూసుకుంది ఉత్తమ లక్షణం అండి. సో మనకు ఒక సమస్య వస్తుందని ముందే తెలుసుకుని ఆ సమస్యకు మన పరిష్కారాన్ని ముందే చేసి పెట్టుకోవడం ఉత్తమమండి. ఒక దారిలో మనం వెళ్తుంటే రాదు, దారి బాగాలేదు, ఆ దారిలో సమస్యలు ఉన్నాయని మనకు తెలిసినప్పుడు ఆ దారిలో వెళ్ళకపోవడం ఉత్తమం లక్షణం అండి. సో నా సలహా ఏంటంటే ముందు జాగ్రత్త అవసరం, ముందు చూపు అవసరం. ఆ దెబ్బ తగిలిన తర్వాత మనం పోయి ఆ పుండుకు మందు రాయి, పుండుకు రెమెడీస్ చెప్పు అని చెప్పిన దానికంటే ముందుగా జాగ్రత్త తీసుకోవడం నా సలహా అండి.
అంటే అంటే ముందలగానే ముహూర్త బలం చూసుకొని మనం చేసే కర్మ సరిగ్గా ఆచరిస్తూ ఆ ముహూర్త బలాన్ని మనం చూసుకుంటే కనుక ఏమన్నా వచ్చే దోషాల నుంచి మనం అరికట్టవచ్చు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా నిజంగా ఏమన్నా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ఈ గ్రహాలను శాంతులు చేయటం అని అంటారు కదా, సో దీని గురించి కొంచెం వివరిస్తారా?
తప్పకుండా.
గ్రహాలకు శాంతులు చేయటం అంటే ఏంటి? అంటే వేరే వేరే ఒక్కొక్క గ్రహానికి కొన్ని పదార్థాలు ఉంటాయి, అలాగే ఒక గ్రహానికి ఇచ్చే పదార్థాలు వేరు ఉంటాయి శాంతి కోసం. కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఈ యాక్టివిటీస్ కదా. సో వీటి గురించి ఒక్కసారి చెప్తారా మాకు?
తప్పకుండా అండి. రెమెడీస్ లో మెయిన్ పార్ట్ వచ్చేసి గ్రహాలకు సంబంధించి జపాలు చేయడము, తర్పణాలు చేయడం, ఇది ఒక పార్ట్ అండి. వైదిక కర్మ అండి ఇది. ఈ కేవలం వైదిక కర్మ కాకుండా మన ఇంట్లో కూడా ఎన్నో చిట్కాలు ఉంటాయండి చిన్న చిన్నవి, అవి కూడా చేసుకోవచ్చు. చెట్లకు ప్రదక్షిణ చేసుకోవడం కావచ్చు, ఔషధ సేవన చేయడం కావచ్చు, వాటికి సంబంధించిన పదార్థాల దానం చేయడం కావచ్చు, వాటికి సంబంధించిన వస్త్రాల దానం చేయడం కావచ్చు, ఇలా ఉంటా ఉంటాయండి. నేను పర్టికులర్ గా ఏదైనా ఒక గ్రహం గురించి మీకు వివరించాలనుకుంటున్నా. ఉదాహరణకు చెప్పాల్లో ముఖ్యమైన గ్రహం రవి అనుకుంటాం కదా, రవి గురించి మీకు చెప్తానండి. ఉదాహరణకు ఒక వ్యక్తి జాతకంలో రవి గ్రహం బాగాలేదు. రవి గ్రహం బాగాలేకపోతే ఏమైనా సమస్యలు వస్తాయా అంటే నేత్రాలకు సంబంధించి వ్యాధులు రావచ్చు, హృదయానికి సంబంధించి వ్యాధులు రావచ్చు, శరీరానికి సంబంధించిన వ్యాధులు రావచ్చు, ఇలా కొన్ని రకాల వ్యాధులు రావటము, కొన్ని రకాల సమస్యలు రావటము, ఈ నిరుద్యోగం కావచ్చు, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని రకాల సమస్యలు వస్తా ఉంటాయండి. మన జాతకంలో ఆ రవికి సంబంధించినటువంటి దోషం ఉంది అని మనకు ఆ జ్యోతిష్యుడు చెప్పినప్పుడు ఎలాంటి పరిష్కారం చేయాలి అంటే వాటికి సంబంధించిన ఒక మూల మంత్రం ఉంటుంది అండి గ్రహానికి సంబంధించి. ఆ మూల మంత్రాన్ని 6000 సార్లు జపం చేయాలి. ఆ మూల మంత్రం చిన్నది ఉంటుందండి, శ్లోకం కావచ్చు మంత్రం కావచ్చు చిన్నది ఉంటుంది. ఆ దానిని 6000 సార్లు జపం చేయాలి. ఆ 6000 సార్లలో దశాంశ భాగం అంటే బై 10% 600 భాగం తర్పణం చేయాలి. దాంట్లో బై 10% అంటే 60 హోమం చేయాలి. దాంట్లో బై 10 అంటే 6 గురికి దానం చేయాలి. ఏం దానం చేయాలంటే ఆ గ్రహానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు రవికి సంబంధించి గోధుమలు, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పండ్లు, వీటిని ఆ బ్రాహ్మణుడికి కావచ్చు లేకపోతే ఒక బీదవారికి కావచ్చు ఎవరికైనా కావచ్చు మనం దానం ఇవ్వడం వల్ల ఈ పుణ్యం మనం తీసుకోవచ్చు. అలాగే ఆ గ్రహానికి సంబంధించిన పూర్తి రకమైన శాంతి మనకు జరుగుతుంది అండి. అలాగే కేవలం ఈ రకంగానే చేయాలని కూడా ఏం లేదు, ఎందుకంటే ఇది కొంత ఆర్థికంగా ఉన్నవారు మాత్రమే చేసుకోగలుగుతారు. ఎందుకంటే పురోహితుని సహాయం కంపల్సరీ ఈ విషయంలో. పురోహితుడు యజ్ఞం చేయాలి, పురోహితుడు దానం తీసుకోవాలి, పురోహితుడు తర్పణాలు చేయాలి, పురోహితుడు జపాలు చేయాలి. కాబట్టి ఈ పురోహితుల దగ్గరికి వెళ్లకుండా ఎలా అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం, లేకపోతే ఈ సూర్యుని సంబంధించిన శ్లోకాలు పారాయణం చేయటం, లేదా రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్యా సమయాల్లో సూర్యునికి తర్పణాలు ఇవ్వటము, నీళ్లతో తర్పణాలు ఇవ్వటం, సూర్య నమస్కారాలు చేయటం లాంటివి చేయడం వల్ల ఈ సూర్యుని యొక్క బాధ నుండి మనం విముక్తి పొందిన వాళ్ళం అవుతామండి. ఇది కేవలం సూర్యుని సంబంధించిందేనండి. ఇలా ప్రతి గ్రహానికి కూడా అధిదేవతలు కొందరు ఉంటారండి. ఉదాహరణకు బుధునికి సంబంధించి నారాయణుడు అధిదేవత అండి. సో నారాయణుని ఆరాధిస్తే ఈ బుధుని యొక్క దోషాల నుండి మనం విముక్తి పొందిన వాళ్ళం అవుతామండి. అంటే గ్రహాన్ని మాత్రమే డైరెక్ట్ గా ఆచరించాల్సిన అవసరం లేదండి, గ్రహాలకు సంబంధించిన దేవతలు కూడా ఉంటారు. కుజునికి సంబంధించి, రాహుకేతులకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఈ కుజదోషం కావచ్చు, కాలతరపు దోషాలు కావచ్చు, ఈ రాహుకేతుల దోషాలు కావచ్చు, కుజచండాల దోషాలు కావచ్చు, వీటి నుండి మనము బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
అవును అవును, బాగుందండి. అంటే మనకి దానం, యజ్ఞం, తప, జప, దానాలు, సో ఈ 4-5 అంశాల్లో కూడా మనం రెమెడీస్ చేసుకుంటే కనుక మనకి ఆ దోషాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటది.
అంతే అండి, వాటికి సంబంధించిన ద్రవ్యాలు కూడా ఉంటాయండి. ఉదాహరణకు రవికి సంబంధించి జిల్లేడు చెట్టు, ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసుకోవడము, లేదా ఆ చెట్టు ఆకులతో మనం స్నానం చేయటం, నీళ్ళలో వేసుకుని స్నానం చేయటం, ఔషధ సేవన, వీటికి సంబంధించి కొన్ని ఔషధాలు కూడా ఉంటాయండి. వారి సంబంధించి ఔషధ సేవన చేయటము, కొన్ని ద్రవ్యాలు దానం చేయటము, కొన్ని వస్త్రాలు దానం చేయటము, ఇలా చాలా రెమెడీస్ ఉంటాయండి. రెమెడీస్ కోకొల్లలుగా ఉన్నాయండి, ఒక్కొక్క మార్చి ఒక్కొక్క రకంగా రాశారండి. వాటిలో మనం మాట్లాడుకునే ముఖ్యమైన అంశాలు.
అర్థమైంది మోహన్ గారు. మోహన్ గారు, ఇంకొక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇప్పుడు కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్తున్నాను. ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో మనకి ముహూర్తాలు, వీటి రాశులు, నక్షత్రాలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మామూలుగా మనకి సూర్య చంద్ర గ్రహణాలు, సో అసలు ఎటువంటి, అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓకే చాలా అడ్వాన్స్డ్ అయింది, వి నో ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్, సోలార్ సిస్టమ్ లో మనకి యూనివర్స్ మొత్తం మీద ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏ టైంలో ఎగ్జాక్ట్ గా మనకి సన్ రైజ్ అవుతుంది, ఏ టైంలో సన్సెట్ అవుతుంది మనకి ఎగ్జాక్ట్ గా మనం చెప్పగలుగుతున్నాం అనుకుంటాం. కానీ మనకి ఆ పంచాంగంలో గాని వీటన్నిటి గురించి చాలా చాలా ఎగ్జాక్ట్ టైమ్ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలతో సహా రాశారు. అంటే ఇది అసలు మన ఋషులకి ఎలా సాధ్యపడిందండి? అసలు జ్యోతిషం ప్రకారం
వారు బ్రహ్మ సమానులండి, వారి పరిజ్ఞానం అటువంటిది, వారు సాక్షాత్తు గ్రహాలనే కాదండి మిగతా వీడినీటి కూడా, మన పాలపుంతకు సంబంధం లేని ఇతర పాలపుంతలలో ఉన్న విషయాలను కూడా వాళ్ళు విశ్లేషించగలరండి. వారి నుండి
వేరే గెలాక్సీస్ నుండి మనకు
అదర్ గెలాక్సీస్ లో ఉన్న విషయాలను కూడా పరీక్షించగలరు. వారి నుండి వచ్చిన కొన్ని సూత్రాలు ఉన్నాయండి, గ్రహణాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా మనం లెక్కించాలి, ఏ సమయం ద్వారా సమయానికి వస్తుందో మనం లెక్కించాలి, ఎంతసేపు ఉంటుందో మనం, ఏ ఎప్పుడు వస్తుందో కూడా మనం లెక్కించే విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారండి. దానికి సంబంధించిన సంస్కృత సూత్రాలు కూడా ఉన్నాయండి. ఆ సూత్రాల ప్రాతిపదికనే మనం ఈ రోజు మనం గ్రహణాలను మనం కనుక్కుంటున్నామండి. ఎందరో జ్యోతిష్యులు వందల సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాలను కూడా కనిపెడుతున్నారు. మీరు చూసినట్లయితే పుట్టే వీరభద్ర కావచ్చు, వేరే సంకర్తలు కావచ్చు.
ఒక్క నిమిషం అండి, ఇందాక మీరు దాంట్లో సూత్రాలు అన్నారు, అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద సైంటిఫిక్ ఫార్ములాస్.
సైంటిఫిక్ ఫార్ములాస్ ఇప్పుడు జ్యోతిషం దగ్గర ఈ టెలిస్కోప్ లాంటి పరికరాలు ఉండవు కదండి. సాంప్రదాయ జ్యోతిషం దగ్గర, ఒక పండితుని దగ్గర టెలిస్కోప్ లాంటి పరికరాలు ఉండవు. కేవలం మహర్షులు చూపిన మార్గంలో వారిచ్చిన సూత్రాల ప్రాతిపదికన గణన ద్వారా వచ్చిన సూత్రాన్ని, గణన ద్వారా వచ్చిన సమయాన్ని వాళ్ళు లెక్కించినట్లయితే గ్రహణ సమయం వీళ్ళకి దొరుకుతుందండి. ఎగ్జాక్ట్ టైం కేవలం మహర్షులు చెప్పిన సూత్రాన్ని ఆచరించి వీళ్ళు ఎగ్జాక్ట్ టైం తీసుకోగలరు. అది సైంటిస్టులకు కూడా వీలు కాదండి. ఒక 100 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాన్ని లెక్కించమనని చూద్దాం, చేయలేరు. అది కేవలం జ్యోతిష్యులకు, మహర్షులు చూపిన సూత్రాలకు మాత్రమే అవకాశం ఉందండి.
అంటే దాన్ని బట్టి కూడా మనకి సైన్స్ అనే పాయింట్ కూడా అంతే కదండి, యూ కెన్ ప్రూవ్ ఇట్ రైట్. సో సైన్స్ ఇస్ ఆల్వేస్ అబౌట్ ప్రూవింగ్ కాబట్టి
మనం ప్రూవ్ చేయొచ్చు.
అవును, అర్థమైంది. సో అదొక పాయింట్ కూడా ఎప్పటినుంచో
గ్రహణాల విషయంలో సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారండి, ఇట్స్ సైన్స్ అండి.
ఓకే ఓకే, అర్థమైందండి. సో మోహన్ గారు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మనం మాట్లాడుకున్నాం, అలాగే నిరుద్యోగం, ఆలస్య వివాహం, సంతానలేమి, ఇట్లాంటి వేరియస్ మాట్లాడుకున్నాం. సో ఇందాక ధనవి శ్రీనివాస్ గారు చెప్పిన క్వశ్చన్లో మన శ్రోతల కోసం, జ్యోతిష శాస్త్రాన్ని మనం నమ్మాలా, మన హార్డ్ వర్క్ నమ్మాలా, లేకపోతే మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలా, అసలు వీటి ఈ మూడింటిని ఎట్లా విశ్లేషించుకోవాలి ఒక నార్మల్ కామన్ మ్యాన్?
ఎగ్జాక్ట్ గా మీరు చక్కటి క్వశ్చన్ అండి ఇది. జ్యోతిష శాస్త్రం ఏంటి అంటే బై బర్త్ లెక్కించబడుతూ ఉంటుంది. అంటే పలానా సమయంలో పలానా ఫలితాన్ని జాతకుడు పొందుతాడు, పలానా సమయం మంచి చేస్తుంది, పలానా సమయం కీడు చేస్తుంది, పలానా సమయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం అనే విషయాలు మాత్రమే తెలియజేస్తుంది అండి. మన భూత భవిష్యత్ వర్తమానాలు ఏదో ఈ వేలే మీద లెక్కబెట్టి టీవీల్లో వాళ్ళు చెప్పినట్లు కాదండి, అదంతా మూఢనమ్మకాలండి. వాస్తవానికి కూడా వాళ్ళు చెప్పేది కూడా అవాస్తవాలండి, అదంతా నమ్మాల్సిన అవసరం మనకు లేదు. సైన్స్ ఏంటంటే, సైంటిఫిక్ గా జ్యోతిషం చెప్పేది ఏంటి అంటే, మంచి కాలమా చెడు కాలమా, మహర్దశ నడుస్తున్నదా, ఎలాంటి దశ నడుస్తున్నది, గ్రహ అనుకూలంగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా, ఏ రకంగా ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఈ జాతకుడు ఏ రకమైన ఫలితాలు పొందుతాడు అన్న విషయాలు మాత్రమే మనకి జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది అండి. అలాగే ఈ కాలంలో ఒక వ్యక్తికి కీడు జరగాలండి జాతకం ప్రకారం, కానీ ఆయన ఎంతో అదృష్టవంతుడై ఎంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటూ ఉన్నాడు. దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది అండి. ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడండి, ఆయన చేసిన పాపాల వల్ల హత్యలు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ కొడుకు మహర్దశలో పుట్టినవాడు, మహర్జాతకుడు, కానీ తండ్రి చేసిన పాపాల వల్ల, తండ్రి చేసిన కర్మల వల్ల ఆ కొడుకు ఏమనుభవిస్తాడండి? ఒక ఖైదీకి కొడుకే కదండి, ఏ రకంగా చూస్తే సమాజం ఆయన్ని బాగుపడతాడా? పడడు, బాగుపడే అవకాశం ఉండదు. ఒక దొంగ కొడుకు దొంగ అయ్యే అవకాశాలే ఉంటాయండి వాస్తవానికి. మరి దొంగ అయిండు అంటే ఆయన పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితంగా ఆయన అయిండు వాస్తవానికి.
అంటే
అయ్యా వెంకట గారు, పూర్వజన్మలో ఆయన చేసుకున్న పాపాన్ని ఆయన అనుభవిస్తున్నాడండి. ఆయన అనుభవించే పాప కర్మలని వాళ్ళ కొడుకులు అనుభవిస్తున్నారు, ఈ కొడుకులు చేసే కర్మలని వాళ్ళ కొడుకులు అనుభవిస్తున్నారు. దాంతో పాటు బ్రహ్మరాతిని మనం మార్చవచ్చా అంటే మార్చవచ్చు,
బ్రహ్మరాశిని జ్యోతిష పరంగా బ్రహ్మరాశిని రాతను మనం మార్చవచ్చా అంటే మనం చేసే కర్మల ద్వారా మాత్రం మార్చవచ్చు అండి. ఈ కాలంలో ఈ అబ్బాయి రాజయోగం పడుతుంది అని చెప్పేసి అంటే వాడికి నోటి దురుసం అండి. వాడు నోటి దురుస్తోటి ఎందరిని అవహేళన చేస్తూ ఎందరినో పాప ఎందరు బాధ పెడుతూ మానసికంగా బాధ పెడుతూ ఉంటే వాడ మహర్దశ పొందడు.
చాలా మంది చెప్పినట్టు మోహన్ గారు నా మాట వినిపిస్తుందా?
వినపడుతుందని
అంటే చాలా మంది అనుకున్నట్లు అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఓకే ఇది ఇది జ్యోతిష్యం అంటే ఓకే ఓన్లీ జ్యోతిష్యం అని కానీ కాదు అంటే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ మిస్ అయి ఉంటాయి మిక్స్ అయి ఉంటాయి. అంటే దిస్ లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పజిల్ పీసెస్ అంటే నీ కర్మ సిద్ధాంతం ఉంటుంది అలాగే నీ వంశ పారంపర్యంగా వచ్చేవి ఉంటాయి అలాగే నీ హార్డ్ వర్క్ ఉంటుంది అలాగే జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. అంటే కేవలం ఒక్క దాని కోసం కాకుండా మనం మంచిగా ఉండి మంచి చేస్తూ మన కర్మ సిద్ధాంతాన్ని మంచి పనులు మంచి కర్మలు చేసుకుంటూ ఉండి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న మెలకులు కూడా టిప్స్ కూడా మనం ఫాలో అయితే అప్పుడు దెన్ వీఆర్ ఇన్ ఎ బెటర్ షేప్
పొందగలుగుతామండి. సత్కర్మ ఆచరణ కంపల్సరీ అండి. మనం కర్మ ఏ రకంగా అయితే చేస్తున్నామో ఆ కర్మనే అనుభవించాల్సి ఉంటుందండి. మనం పాపం చేస్తే పాపం అనుభవిస్తాం, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవిస్తాం. ఉదాహరణ చెప్పాలంటే మనం మాటలతోటి ఒక వ్యక్తిని హింసించినప్పుడు అదే మాటలతోటి మనం బాధపడే సమయం వస్తుందండి. మనం కర్మతోటి మనం చేసే పనులతోటి ఒకరిని హింసించినప్పుడు మనం కూడా అదే పొందాల్సి ఉంటుందండి. ఉదాహరణకు ఒక జాబ్ చేసే వ్యక్తి తన కింది వ్యక్తిని హింసించినప్పుడు తన పై అధికారి కూడా తనని ఎప్పుడో ఒక సమయాన హింసిస్తాడండి. జాతకంలో ఉండదండి, జ్యోతిష్యంలో కూడా ఉండదండి, అది అతను చేసుకున్న కర్మ అండి.
చాలా మంది ఇక్కడ ఇక్కడ మిక్స్ అయిపోతూ ఉంటారు. సో అందుకనే ఈ పాయింట్ కొంచెం స్ట్రెస్ చేయటం జరుగుతుంది.
అయ్యా సత్కర్మ చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా శుభ ఫలితాలు పొందుతారండి. దాన ధర్మాలు చేయటము, దైవాన్ని ఆరాధించడము, పేదలకు సహాయం చేయటము, నిరక్షరాక్షులకు సహాయం చేయడము, ఇలా కొన్ని కర్మలు చేస్తూ మన పుణ్యాన్ని కూడా మనం పొందవచ్చండి. దాని ద్వారా ఈ బ్రహ్మరాశి రాతలు ఏదైతే చెడు ఉందో వాటిని తొలగించుకుంటూ మనం ఈ పుణ్య కర్మల ద్వారా మంచి సత్ఫలితాలు కూడా మనం పొందవచ్చండి.
బాగుంది బాగుంది మోహన్ గారు, ఐ థింక్ ఇక్కడ చాలా క్లారిటీ వచ్చింది. సో మోహన్ గారు ఇప్పుడు భారతీయత మన బాధ్యతలో, ఇంకా మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి లాస్ట్ లో మన భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఆడియన్స్ వింటున్న శ్రోతలందరి కోసం ఈ జ్యోతిష్యం మీద మీరు చెప్పే లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఏంటండి, క్లోజింగ్ కామెంట్స్?
కమెంట్ అంటూ ఏంటంటే అందరికి నేను ఒకటే మనవి చేసుకుంటూ ఉంటానండి, జ్యోతిష్యం పేరు మీద లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకి లేదండి. జ్యోతిష్య సిద్ధాంతాలు కానీ పండితులు కానీ మన లక్షలు దారపోయాల్సిన అవసరం కానీ మనకి లేదండి. ఎవరినో నమ్మి మనం మోసపోయే అవకాశం కూడా ఎవరికి కూడా మనం ఇవ్వకూడదండి. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదండి. అందరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, మనం చేసే కర్మ ఏదైతే ఉందో సత్కర్మ చేస్తే మనం చేసే శుభకర్మల ద్వారా, దైవారాధన ద్వారా, దైవ చింతన ద్వారా, ధర్మ కర్మాచరణ ద్వారా మన శుభ ఫలితం ఖచ్చితంగా పొందుతామండి. దాని ద్వారా ఇప్పుడు కాకపోయినా ఒకనాడు ఖచ్చితంగా సుఖపడతామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన మహర్షులు బోధించినటువంటి ధర్మ సూత్రాల ప్రాతిపదికన బతుకుతూ అందరికీ కూడా బోధిస్తూ కర్మను ఆచరించాలని నేను కోరుకుంటా ఉన్నాండి.
మోహన్ గారు చాలా బాగుందండి, చాలా చాలా బాగా చెప్పారు. యాక్చువల్ గా నేను ఈ షో ద్వారా చాలా విషయాలు ఈ రోజు నేర్చుకున్నాను. మరొకసారి భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో జ్యోతిష్యం మీద మీ అమూల్యమైన సమయాన్ని అలాగే ఎన్నో వివిధమైన అంశాల గురించి మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మోహన్ గారు.
వెంకట గారు ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడాల్సి ఉంది వాస్తవానికి. మరి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్యం మీద మరొకసారి కూడా మాట్లాడదామండి. నాకు కూడా ఆసక్తిగా ఉంది మాట్లాడాలి, ఇంకా విషయాలు కూడా తెలియజేయాలని.
అలాగే అలాగే ఒక రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం షో పెట్టే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు.
ధన్యవాదాలు వెంకట గారు.
శ్రోతలారా, ఇది ఈరోజు భారతీయత మన బాధ్యతలో జ్యోతిష్యం మీద మోహన్ గారితో మనం చర్చించుకున్నాం. బహుశా ఈ షో మీకు నచ్చిందని భావిస్తూ వచ్చే వారం మరొక విభిన్నమైన అంశంతో భారతీయత మన బాధ్యత మీ ముందరకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై భారత్ మాత, జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జులై 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listeners' discretion is advised. Advised.